18 శ్లోకాలు చూడండి. ప్రత్యక్షితిర్వపురిదం న భవేద్యడాత్మా.
ప్రత్యక్షితిర్వపురిదం న భవేద్జడాత్మా. కుడ్యాదివజ్జడతయాప్యసవో న చిత్సుః. నాపేంద్రియాణి కరణం కుత ఏచిత్ స్యాత్. కుద్దాలకాదివదితే ప్రవిచారయత్వం. దృశ్యత్వతో న మనసశ్చ భవేచ్చితిత్వం.
నాహం కృతిశ్చ పరిణామవతేచితి స్యాత్.
నాహం కృతిశ్చ పరిణామవతేచితి స్యాత్.
బుద్ధేరచిత్వమపి జన్మ వినాశవత్వాత్.
బుద్ధేరచిత్వమపి జన్మ వినాశవత్వాత్. చిత్తం చ దృశ్యమభిదిత్యనుచింతయత్వం.
శరీర ఇంద్రియ ప్రాణాలు, శరీరాలు ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ కూడా జడమని, స్వతహాగా వాటికి చైతన్యం లేదని, కాబట్టి ఇవి చితి కాదు అని జడ చైతన్యాలను వేరు చేయాలి. జడమైనటువంటిది దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు. చైతన్యమైనటువంటిది చితి. ఆ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్లోనే ఈ చితి కలిసి ఉంది. ఇప్పుడు దాన్ని విడదీయాలి. అందుకే ఈ రకమైన ఆలోచన. ఇక అంతఃకరణాలైనటువంటి మనోబుద్ధులు, చిత్త అహంకారాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవి కూడా చితి కాదు, ఇవి కూడా జడమే. ఎందుకని? ఇవన్నీ దృశ్యం, మార్పులు చెందేటువంటివి, కాబట్టి ఇవి చితి కావటానికి వీల్లేదు. ఇవి కూడా జడమైనటువంటివి. మరి ఈ జడమైనటువంటి వాటిని చూచేది ఎవరు? ద్రష్ట, జీవుడు. ఇవేమో దృశ్యం. దృశ్యం ఎప్పుడు నశ్యం, అంటే దృశ్యం ఎప్పుడు నశించిపోయేది, చితి ఎప్పుడు శాశ్వతమైంది. ఈ ప్రకారంగా ఆ జడ చైతన్యాల్ని విడగొట్టాలి అని నిన్నటి రెండు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడేమో చితి అంటే ఏమిటి? ఇప్పుడు జడం ఏదో తెలుసుకున్నాం, బాగానే ఉంది. దేహం జడం, ఇంద్రియాలు జడం, ప్రాణాలు జడం, మనసు జడం, బుద్ధి జడం, చిత్తం జడం, అహంకారం జడం, అన్నీ జడం. ఇవి చితి కాదు. మరి చితి అంటే ఏమిటి? ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు 19వ శ్లోకం చూడండి.
బుద్ధ్వా సమస్తమపి దృశ్యమచిత్ స్వరూపం. బుద్ధ్వా సమస్తమపి దృశ్యమచిత్ స్వరూపం.
ప్రత్యక్షితించ నిజ రూపతయా విదిత్వా.
ప్రత్యక్షితించ నిజ రూపతయా విదిత్వా. దేహేంద్రియాద్యఖిల సాక్ష్యహమిత్య నిత్యజస్రం. సంచింతయ వ్యపగతాఖిల సంశయస్సన్.
బుద్ధ్యా సమస్తమపి దృశ్యమచిత్ స్వరూపం.
బుద్ధ్యా సమస్తమపి దృశ్యమచిత్ స్వరూపం.
ప్రత్యక్షితించ నిజ రూపతయా విదిత్వా.
ప్రత్యక్షితించ నిజ రూపతయా విదిత్వా. దేహేంద్రియాద్యఖిల సాక్ష్యహమిత్య జస్రం. సంచింతయ వ్యపగతాఖిల సంశయస్సన్.
సమస్తం అపి దృశ్యం. సమస్తం అపి దృశ్యం, ఈ మొత్తం కూడా దృశ్యమైనటువంటిదే. ఈ అన్ని, ఈ అంతా మనకి కనిపించేది, వినిపించేది, అనిపించేది అంతా దృశ్యం. అచిత్ స్వరూపం, జడస్వరూపం, ఇదంతా దృశ్యం, జడమైనటువంటిది అని బుద్ధ్వా తెలుసుకొని, ప్రత్యక్షితిం లోపల ఉన్నటువంటి చితిని, ఇదంతా జడమని తెలుసుకొని లోపల ఉన్నటువంటి చితిని నిజరూపం తయా విదిత్వా, నిజరూపం తయా విదిత్వా, తన నిజస్వరూపాన్ని తెలుసుకొని ఈ కనిపించేవన్నీనేమో ఈ శరీరేంద్రియ మనోబుద్ధులన్నీ జడమని, లోపలన్నటువంటి చైతన్యమే చితి అని తన నిజస్వరూపాన్ని తెలుసుకొని అఖిల సంశయ ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా అవగత సన్ పూర్తిగా విడిచిపెట్టి సందేహాలన్నీ పోగొట్టుకొని సందేహాలు లేకుండా దేహేంద్రియాది దేహ ఇంద్రియ ఆది దేహము ఇంద్రియాలు మొదలైనటువంటి అఖిల అన్నీ కూడా అన్నిటికీ కూడా అహం సాక్షి నేను సాక్షిని ఇతి అని అజస్రం సంచింతయ, అజస్రం సంచింతయ ఎల్లప్పుడు కూడా చింతిస్తూ ఉండు, ఎల్లప్పుడు కూడా విచారణ చేస్తూ ఉండు. జడాన్ని గురించి చెప్పి ఇప్పుడు చైతన్యాన్ని గురించి చెబుతున్నాడు. ఆ చైతన్యాన్ని మనం ఎట్లా భావించాలో చెబుతున్నారు. ఇది మనం ఎప్పుడు రోజు నిరంతరము విచారణ చేయాల్సినటువంటి పద్ధతి కనుక దీన్ని మనం ఎప్పుడు కూడా మన బుర్రలో అట్టి పెట్టుకోవాల, కాసేపు వదిలేద్దాం అని అనుకోకూడదు, ఎప్పుడు అట్టి పెట్టుకోవాల్సింది. ఏం చెప్తున్నారు, ఈ కనిపించేటువంటివన్నీ ఈ సమస్తము కూడా దేహము ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా దృశ్యం, దృశ్యమైనటువంటివి అంటే చూడబడేవి, మనం చూచేటువంటి ద్రష్ట కనుక చూడబడేవన్నీ కూడా జడమైనటువంటివి అని తెలుసుకొని లోపల ఉన్నటువంటి చితిని ఇవి జడం కాబట్టి మనకి ఏమో పనిచేస్తూ కనపడుతున్నాయి కాబట్టి ఏదో లోపల ఒక చితి ఉన్నది, ఫ్యాన్ ఎప్పుడు తిరగకుండా అలాగే ఉంది కానీ ఇప్పుడు తిరుగుతుంది అంటే దాని లోపలికి ఏదో శక్తి వచ్చింది, అది విద్యుత్ శక్తి. అలాగే కదలకుండా ఉండేటువంటి జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఏదో చలనం, ఏదో చైతన్యం ఉండి చలనం కలిగిస్తూ ఉంది, అదే చితి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ చితియే తన నిజస్వరూపం, ఆ చితి ఏదైతే ఉందో అదే మన యొక్క యథార్థ స్వరూపం. మన మాటల్లోకి వస్తే ఆ చితి అంటే ఆత్మ, కాబట్టి ఆత్మయే మన యథార్థ స్వరూపం. మనం అందరం ఆత్మస్వరూపులం, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహము అక్కల. కనుక మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకొని అన్ని రకాల సందేహాలు విడిచిపెట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి నేను సాక్షిని, కేవల సాక్షిని అని నిరంతరం విచారణ చేయాలి. అంటే సాక్షి భావన చేయమన్నారు. జడ చైతన్యాలను విడగొట్టి జడాన్ని వదిలేసి చైతన్యమైనటువంటి ఆ చితి ఆత్మ అదే నేను అని నిరంతరము కూడా సాక్షిగా అన్నింటినీ చూస్తూ నేను ఆత్మని విచారణ చేయమన్నాను. ఇంతవరకు శరీరం ప్రాణాలు ఇంద్రియాలు అన్నీ జడమైనటువంటివని స్వతహాగా వాటికి చైతన్యం లేదని అవి కదిలేటువంటి శక్తి పనిచేసేటువంటి శక్తి ఏది లేదని కనుక చితి కాదని మనం 17వ శ్లోకంలో కింద శ్లోకంలో చెప్తున్నాం. అదేవిధంగా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి 4 అంతఃకరణాలు కూడా అవి కూడా చితి కాదు, ఎందుకని అవి కూడా దృశ్యం అందుకని జడం. దానికి కారణం ఏమిటి అని అంటే మనస్సు ఏమో మనకి తెలుస్తూ ఉంటుంది, మనసులో వచ్చే ఆలోచనలన్నీ మనకి తెలుస్తాయండి. మనసు అంటే ఆలోచనలు, ఆలోచనలన్నీ మనకు తెలుసుగా. ఏ ఆలోచనలు వస్తుంది, ఎవరికి ఎవరి ఆలోచనలు వాళ్ళకి తెలుస్తూనే ఉన్నాయి కదా, కాబట్టి తెలియబడేవి ఆలోచనలు, తెలుసుకునేది నేను కనుక అది జడం. అలా అహంకారం మార్పు చెందేది, ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంకాసేపు ఇంకో రకంగా ఉంటుంది. అలాగే బుద్ధి కొద్దిసేపు పని చేస్తుంటుంది కొద్దిసేపు పని చేయకుండా, కాబట్టి ఇవన్నీ కూడా జడమైనటువంటివే చితి కాదు అని నిన్న మనం 2 శ్లోకాల ద్వారా చెప్పుకున్నాం. అయితే వీటిని తెలుసుకుంటున్నది ఎవరు, ఇవి జడమే, జడమైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని తెలుసుకుంటున్నది ఎవరు, నేను. ఆత్మవిచారంలో ఇది ప్రధానం, నేను. ఇక్కడ కూర్చున్నది ఎవరు, నేను అంటున్నాం. ఇది అజ్ఞానంలోనే అనేది, ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? నేను. వింటున్నది ఎవరు? నేను. అంత అజ్ఞానంలోనే. ఎందుకని? కూర్చున్నది దేహము, మాట్లాడుతున్నది వాక్కు, వింటున్నది చెవులు, మరి నేనెవరిని? నేను ఆత్మను. ఇదే మన విచారణ. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నేను 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 అని మనం ఎన్నిసార్లు మాట్లాడతామో అన్నిసార్లు మనం ఆత్మ దగ్గరికి పోవచ్చు. పొద్దున్నే నిద్ర లేచారు, నేను నిద్ర లేచాను. ఆ కాదు, నిద్ర లేచింది ఇది, మరి నేనెవరిని? నేను ఆత్మ. అది మొదటి. కాలకృత్యాలు తెచ్చుకోవటానికి పోతున్నాను, నేను కాదు ఈ దేహం పోతా ఉంది, మరి నేనెవరిని? ఆత్మను. స్నానం చేయటానికి పోతుంది, ఎవరు? నేను కాదు ఈ దేహం, నేనెవరిని? ఆత్మని. టిఫిన్ చేస్తున్నది, నేను కాదు దేహం, నేను ఆత్మని. ఎవరో వస్తే మాట్లాడుతున్నాను, నేను కాదు వాక్కు మాట్లాడుతూ ఉంది, నేను ఆత్మని. ఇలా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మనకి ఎన్ని అవకాశాలు వచ్చినాయో చూడండి. ఇది బయట ఎవరితోటి చెప్పక్కర్లా, మీరు లోపల అనుకోవాల్సిన మాట, ప్రతి సందర్భంలో కూడా అనుకోవాల్సిన మాట. ఇదే నిజమైనటువంటి ఆత్మ విచారణ, ఇదే అసలైనటువంటి విచారణ, ఇదే మనల్ని ఆత్మలో నిలబెట్టే విచారణ, ఇదే మనకి ముక్తిని అందించేటువంటి విచారణ. తెలిసినా ఆ విచారణ మనం చెయ్యం. ఎప్పుడో గుర్తొస్తే రోజు మొత్తంలో ఏదో 4 సార్లు 3 సార్లు అనుకుంటాం, దాన్నే పెంచాల. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అనుకుంటే రేపు 7-8 సార్లు అనుకోవాలి, తర్వాత 10 సార్లు అనుకోవాలి, తర్వాత 20 సార్లు అనుకోవాలి. అలా లోపల నువ్వు భావించు, దీనికి ఏం ఖర్చు లేదు, ఎక్కడికి పోవక్కర్లా, శ్రమ చేయక్కర్లా, బరువులు ఎత్తక్కర్లా, పుస్తకాలు చదవక్కర్లా, ఏమి లేదు ఊరికి అనుకోవటం, నేను తింటున్నాను. ఇలా మాట్లాడేటువంటి మాటల్లో నిజం ఏదో అబద్ధం ఏదో ఒకసారి చూడండి. నేను ఒక్కటే నిజం, నేను ఉన్నాను. తినటం మాత్రం వట్టిదే, ఎందుకంటే నేను తింటల్లా, ఇది తింటుంది. నేను మాట్లాడుతున్నాను, నేను ఉన్నాను. మాట్లాడటం వట్టిదే, నేను కాదు. నేను కూర్చున్నాను, నేను ఉన్నాను, అది నిజం. మధ్యలో కూర్చోటం వట్టిదే. ఇది సాధన, అతి ముఖ్యమైన సాధన, గొప్ప సాధన, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతిరోజు కూడా మనం ఆత్మ విచారణ చేయటం అంటే ఇదే. ఈ ప్రకారంగా మనం జడ చైతన్యాలని వేరు చేయిస్తాం. ఆ వేరు చేయటం మాత్రమే కాకుండా ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యం నేను, నేను ఉన్నాను అంతే, నేను ఉన్నాను. ఏమి చేయటల్లా, అకర్తని అభోక్తని చెయ్యను, అనుభవించను. నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను, నేను ఉన్నాను, ఆ రెండే నిజం. కష్టాన్ని అనుభవించడం నేను కాదు, సుఖాన్ని అనుభవించడం నేను కాదు. ఇది ఇది ప్రత్యేకంగా ఒక సాధనగా చెప్పేటువంటి దాన్ని ఇప్పుడు శ్లోకంలో కలిపి చెప్తున్నా. మనం చేయాల్సినటువంటి సాధన ఇది, ఆత్మ విచారణ ఇది, సహజమైనటువంటి విచారణ. ఏదో కూర్చొని కావాలని చేయటం కాదు, హాయిగా మన పని మనం చేసుకుంటా చేసేది. అన్ని పనులు చేసేది దేహేంద్రియ మనోబుద్ధులు, అవి చేసుకుంటున్నాయి. నేనున్నాను, కేవలంగా ఉన్నాను, ఐ యామ్ నేను ఉన్నాను అంతే. ఈ ప్రకారంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని, వృత్తులంటే అవి చేసేటువంటి పనులు, వాటన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి వాడు ఎవరు? నేను. ఆ నేను ఎవరు? బుద్ధినా? నేను నేనంటున్నాను కదా, నేను బుద్ధినా అండి? ఆహా, బుద్ధిని కూడా తెలుసుకుంటున్నా. ఒకవేళ బుద్ధి అని అంటే బుద్ధిని కూడా తెలుసుకుంటున్నా, మనసు అంటే మనసును కూడా తెలుసుకుంటున్నా. కాబట్టి నేను బుద్ధి కన్నా మనసు కన్నా వేరే ఉండాల. ఎవరా నేను? అదే చిత్, అదే చైతన్యం, అదే ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి నేను ఆ చైతన్యాన్ని, పరమాత్మని అని అంగీకరించాలా తప్పదు. ఎందుకని? దేహేంద్రియ మనోబుద్ధులు వాటి పని చేసుకుంటా ఉన్నాయి. కన్ను చూస్తూ ఉంది, చెవి వింటా ఉంది, ముక్కు వాసన చూస్తూ ఉంది, నాలుగు రుచి చూస్తూ ఉంది, కాళ్ళు ఆడికి తిరుగుతూ ఉన్నాయి, చేతులు పట్టుకుంటున్నాయి, వదిలిపెడుతున్నాయి, వాటి పనులన్నీ చేసుకుంటున్నాయి. నేను వీటన్నిటికీ శక్తినిస్తూ, వీటన్నిటికీ వెనక ఉండి చైతన్యవంతంగా ఉన్నటువంటి నేను కేవలంగా ఉన్నాను అంతే, అకర్తని అభోక్తని. ఇవి చేసుకుంటున్నాయి, నేనేం చేయటం లేదు. కాబట్టి నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులన్నింటికీ కూడా వేరుగా ఆధారంగా ఉన్నాను. ఇది చిత్ అంటే ఏమిటి అని అంటే ఇది. ఇంతకుముందు జడమైనటువంటి వాటిని తెలుసుకున్నాం, అది మహాపేరిక. ఎందుకంటే ఇవన్నీ జడం 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 అని చెప్తే అది పెద్ద కష్టమేం కాదు, కానీ చిత్తును తెలుసుకోవటం కష్టం. అందుకని ఆ చిత్ ఎవరో కాదు, నేను. ఆ నేను ఎట్లా ఉన్నాను? ఏమీ చేయకుండా, ఏమీ చూడకుండా, ఏమీ వినకుండా, ఏమి మాట్లాడకుండా కేవలంగా ఉన్నాను. మరి మాట్లాడుతున్నానే, మాట్లాడుతున్నది ఇది, నేను ఊరికినే ఉన్నా. మాట్లాడుతున్నానే, మాట్లాడుతున్నది ఇది, నేను ఊరికినే ఉన్నా. కూర్చున్నానే, కూర్చున్నది ఇది, పడుకున్నానే, పడుకున్నది ఇది. నాకే సంబంధం, నేను కేవలం చితిని, చైతన్యాన్ని. కాబట్టి జడమైనటువంటి ఈ దేహాల నేను కాదు. అలాగే ఈ దేహాదుల్ని నేను ఉపయోగించుకుంటున్నాను, అంటే జీవుడిగా ఈ దేహాదుల్ని నేను ఉపయోగించుకుంటున్నా. నేను దేహమే అనుకోండి, లాజిక్ మాట్లాడదాం ఇక్కడ. నేను దేహాన్ని అనుకుందాం, నేను దేహం అయితే మరి నేను ఎప్పుడు ఉన్నానుగా, అంటే అప్పుడు దేహం కూడా ఎప్పుడు ఉండాలిగా. మరి గాఢ నిద్రలో దేహం ఉందా? గాఢ నిద్రలో దేహం లేదు. దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, మన ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య లేదు, భర్త లేదు, బిడ్డలు లేరు, అది ఏమీ లేదు. గాఢ నిద్రలో ఏమి లేదు కదా, మనకు తెలుస్తుంది. మరి అప్పుడు లేకుండా ఇప్పుడుంటే నేను అప్పుడు లేనండి ఇప్పుడున్నానండి అంటావా? ఏమండి రాత్రి నేను లేనండి ఇప్పుడున్నాను అని అంటావా? అను ఎంత పిచ్చోడు కూడా అండి. కాబట్టి దేహం నేను కాదు. దేహం నేనైతే అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉన్నా, ఎప్పుడు ఉంటా, కానీ నేను దేహం కాదు. ఎందుకనంటే దేహం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది కాబట్టి నేను దేహాన్ని కాదు అని. ఇంకా కొన్నిసార్లు ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే కొంతమంది అనొచ్చు, ఏమండి దేహం లేదు లేదు అంటున్నాం కానీ మనకి మనసుకి అర్థం కాలేదు కానీ, తెలియదు కానీ, అసలు దేహం అనేది ఒకటి పక్క మీద ఉంది కదండి అంటారు. పక్క మీద ఉంది, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు దేహం ఉంది కదండి. దేహం తయారు కాకముందో ఎలా ఉంది? పిండ రూపంలో ఉంది. పిండం కాకుండా ఉన్నప్పుడు అండ రూపంలో ఉంది. అండ రూపంలో ఉండి పురుషుడు వదిలినటువంటి వీరే కణంలో ఇతటి సంయోగం చెంది పిండమైంది. అప్పుడు దేహం లేదుగా. మరి అసలు పురుషుల్లో వీరి రూపంలో ఉన్నప్పుడు అప్పుడు దేహం లేదుగా. అసలు పురుషుల్లో ప్రవేశించకముందో అప్పుడు దేహం లేదుగా. అవును అప్పుడు లేకుండా ఇప్పుడు ఎక్కడికి వచ్చా? కాబట్టి దేహం నేనైతే అప్పుడు ఉండాలా, ఇప్పుడు ఉండాలి, కాబట్టి నేను దేహము కాదు. అదేవిధంగా మిగిలినటువంటివన్నీ ఇంద్రియాలు కానీ ప్రాణాలు కానీ అన్ని కూడా ఈ ప్రకారంగా విచారించి విశ్లేషించి తెలుసుకుంటున్నది ఎవరు? ఎవరు విచారణ చేస్తుంది? ఎందుకంటే మనకి ఇట్లాంటి క్వశ్చన్లు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. బుద్ధే విచారణ శక్తి ఎవరిదంటే బుద్ధిదే. బుద్ధి అలా నిశ్చయం చేస్తా ఉంది. ఈ నిశ్చయం మనకు అనుభవంగా మారాలి. ఏమంటే బుద్ధి కూడా, బుద్ధి కూడా జడం అన్నారు కదా. బుద్ధి జడమే, కానీ విచారణ చేస్తుంది ఆ బుద్ధే. ఆత్మ యొక్క చైతన్యంతో విచారణ చేస్తుంది బుద్ధే. విచారణ బుద్ధి విచారణ చేసి ఏవైతే నిశ్చయించిందో అది మన అనుభవం కావాలి. అనుభవం అయితేనే మనకి ముక్తి. అనుభవం కాకుండా ఊరికే అనుకుంటున్నంత కాలం అనుకుంటాము, అనుకోకుండా ఉంటాం, రెండు జరుగుతాయి. నేను ఆత్మనే అని అనుకుంటాం, మళ్ళీ నేను దేహాన్ని అని అది అనుకుంటాం, కనుక దానివల్ల ప్రయోజనం లేదు. మరి ఎట్లాగానంటే అది అనుభూతికి రావాలి. ఏది రావాలి? బుద్ధితో విచారణ చేసి నేను ఆత్మను, నేను ఆత్మను, నేను పరమాత్మను, నేను చిత్తుని అనేటువంటి విషయం బుద్ధి ద్వారా నిశ్చయించాలి. ఇప్పుడు ఈ నిశ్చయించినటువంటి దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవటం అంటే ఏమిటి? అనుభవం అంటే ఎల్లప్పుడూ కూడా అట్లాగా ఉండాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆత్మగా ఉండాలి. సర్వకాలాల్లో అంటే వర్తమానంలో, భవిష్యత్తులో, భూతకాలంలో, అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలు, సర్వకాల సర్వావస్థలు అంటే జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తిలో ఆత్మగా ఉండాలి. అమ్మో ఇది చాలా కష్టం కదండి, ఏదో ఇప్పుడు కనుక అంటే ఎట్లా తంటాలు పడతాం కానీ నిద్రలో కూడా నేను ఆత్మను అనుకోవాలంటే ఎట్టునండి? అసలు నిజంగా నువ్వు ఆత్మను అనుకోవాల్సిన పనిలే, ఆత్మగా ఉంటే చాలు. ఎలాగండి అంటే ఇప్పుడు మీరు పురుషుడు అనుకోండి, నేను పురుషుణ్ణి అని అనుకుంటున్నారా? రోజు ఒక మాల ఏమైనా జపం చేస్తున్నారా? నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, అలాగే నేను స్త్రీని, నేను స్త్రీని, నేను స్త్రీని అని అనుకుంటున్నారా? అనుకోట్లా. అలా అనుకుంటే అనుమానం వచ్చు దేవతలు వాడి, వీడేందరో నేను పురుషుణ్ణి పురుషుని అంటాడు, వీడేమో జంతువు అయింది అని అనుమానం వచ్చు. కనుక మనం అనుకోకుండానే పురుషుడిగా ఉంటున్నాం. జాగ్రత్త అవస్థలో మనం పురుషుడిగా ఉంటే స్వప్నంలో కూడా పురుషుడిగా ఉన్నట్టే, సుషుప్తిలో కూడా పురుషుడిగా ఉన్నట్టే. సుషుప్తిలో నుంచి నిన్ను గట్టిగా తట్టి లేపారనుకోండి, అబ్బాయి నువ్వు పురుషుడివా స్త్రీవా అన్నారనుకోండి, ఉండండి ఒక్కసేపు ఆలోచించుకొని చెప్తాను, నాకు గుర్తు రావట్లేదు అంటావా? టక్కు చెప్పేస్తావు నేను పురుషుని, స్త్రీ కనుక అయితే నేను స్త్రీని గట్టిగా చెప్పు. ఒకటే ప్రశ్న, నువ్వు పురుషుడివా స్త్రీవా అని అడిగావు. పురుషుడైతే నేను పురుషుడు అని, స్త్రీ అయితే స్త్రీ అని చెప్తారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్తావు అని అంటున్నావా? అంటలా. అది అనుభూతి అంటే, ఇప్పుడు మనకి నేను పురుషుణ్ణని స్త్రీననే అనుభూతి ఎట్లా ఉందో నేను ఆత్మననే అనుభూతి అట్లా ఉండాలి, అది అనుభవం. అలా ఉందా నువ్వు మోక్షాన్ని పొందినట్టే? ఏమండి మోక్షం పొందినటువంటి వాళ్ళు ఇతరులతోటి మాట్లాడకూడదా? ఇతరులు ఏమన్నా అడిగితే చెప్పకూడదా? ఉపన్యాసాలు ఇవ్వకూడదా? ఏం పని చేయకూడదా? తినకూడదా? కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పని లేదా అని మన క్వశ్చన్లు వస్తుంటాయి. నువ్వు పురుషుడిగా ఉంటే ఏం చేయక్కర్లేదా? స్త్రీగా ఉంటే ఇది చేయక్కర్లేదా? అట్లానే ఇప్పుడు ఆత్మగా ఉండి చేస్తాం. ఒక్కసారి రమణ మహర్షి జీవితాన్ని మనం కనుక దృష్టిలోకి తీసుకుంటే, ఆయన కూరగాయలు తరుగుతుంటాడు, వంటింట్లోకి పోతాడు, ప్రతిరోజు వంటగదిలో పోతాడు, వండేవాళ్ళు వండుతుంటారు, వాళ్ళకి కూరగాయలు తరిగిస్తుంటాడు, ఆ పొయ్యి మీద గిన్నె కనుక పెట్టి వాళ్ళు కనుక అటు ఇటు కనుక పోతే అవి దించుతాడు, లేదంటే ఆ కూర కలిపెడతా ఉంటాడు, ఆ పనులన్నీ చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఎవరో 10 మంది వచ్చి కూర్చున్నారనుకోండి, కూర్చొని వాళ్ళు ఏదైనా అడిగిందని చెబుతుంటాడు, కాసేపు ధ్యానం చేస్తుంటాడు, కాసేపు గిరి ప్రదక్షిణ చేస్తుంటాడు, కాసేపు కొండ మీదకి ఎక్కుతుంటాడు, కాసేపు అక్కడ కూర్చొని చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఈయనేం దేవుడండి, ఈయనేం ముక్తుడండి అని అనుకుంటాం కదా. ఆయన ఏమైనా గొప్ప అందగాడా? ఏమి లేదు. కానీ ఆయన్ని పరమాత్మ, ఆయన ముక్తుడు అని ఎందుకు చెప్తున్నాం? ప్రపంచ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, విదేశీ రాయబారిగా చేసినటువంటి మహాత్ముడు. మహాత్ముడు అని ఎందుకు అంటున్నామంటే రాజకీయ నాయకులు అయితే మహాత్ముడు అను, కానీ ఆయన గొప్ప విద్యావేత్త. అటువంటి మహాత్ముడైనటువంటి వాడు రమణ మహర్షిని దర్శించి ఈయన ముక్తుడు అని అనౌన్స్మెంట్ చేశాడు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన అమ్మడబడ్డారు, రమణ మహర్షిని వదిలిపెట్టి ఆయన అమ్మడబడ్డారు. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నాడు, రాష్ట్రపతిగా ఉన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, పోండి 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 అంటున్నాడు నవ్వుతా. అక్కడికి పోయిన తర్వాత ఆయన అన్నాడు, ఈయన ముక్తుడు. అటువంటి వాళ్ళు మాత్రమే కనిపెట్టగలరు, మిగిలినడు కనిపెట్టలేదు, సామాన్యుడు కనిపెట్టలేదు. అంటే ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు? ఆయన ఏ పని చేసినా, వంట పని చేసినా, ధ్యానం చేసినా, ఎవరితోటన్నా మాట్లాడినా, పడుకున్నా, లేచినా, అటు ఇటు తిరుగుతున్నా, గిరి ప్రదర్శన చేస్తున్నా, అన్ని సందర్భాల్లో కూడా నేను ఆత్మననేటువంటి నిశ్చయం ఉంది అనుకోవటం కాదు. మళ్ళీ ఇక్కడ పొరపాటు పడబాకండి. నేను ఆత్మనని అనుకుంటున్నాడంటే ఇంకా ఆయన ముక్తుడు కాదు. అనుకుంటే ముక్తుడు కాదు. ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నా అనుకోవాలా? అనుకుంటే ముక్తులం కాదు. అనుకొని 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 అనుకోకుండా కనుక అలా ఉంటే ముక్తులం. ఇది ముక్తి అంటే, ఇది మోక్షం అంటే. ఇది ఒక్కటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అసలు మోక్షం అంటే ఏమిటి అని అంటే ఏమి లేదు. ఉన్నవాడు ఉన్నట్టుగా నేను ఆత్మననేటువంటి నిశ్చయం ఉండాల, అనుకోకుండా. ఆ అనుకోకుండా ఉండే స్థితి ఎప్పుడు వస్తుందంటే అనుకొని 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 రావాలి. అందుకని ఇప్పుడు సాధన చేయాలి. నేను ఆత్మను, ఈ పనులు చేస్తున్నంత దేహము, మాట్లాడుతుంది వాక్కు, చూస్తుంది కన్ను, వింటుంది చెవి, ఇలా ఇవన్నీ చేసుకుంటా ఉన్నాయి. నేను మాత్రం ఆత్మని, నేను మాత్రం చిత్తిని, నేను చైతన్యాన్ని, నేను పరమాత్మని అని ఇలా భావన చేయాలి. చేసి 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 భావన చేసి 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 భావాత్యత స్థితికి రావాలి. భావాత్యత స్థితి అని అంటే భావానికి అతీతమైన స్థితి, అంటే ఆలోచనకి అతీతమైన స్థితి, అంటే ఆలోచన రహిత స్థితి, సంకల్పరహిత స్థితి. అక్కడికి రావాలి మొత్తం ఆత్మవిద్యా విలాసం యొక్క మొత్తం గ్రంథం మొత్తం కూడా వచ్చేసింది ఇప్పుడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, మనం చేయాల్సింది సాధన ఏమిటో ఇంతే. అయితే మరి ఇంత విన్న తర్వాత రేపు ఉదయం అని అనుకుంటారా? మర్చిపోతుంటామండి. అది గుర్తుంటానికే వేదాంతం అంతా, అది గుర్తుంటానికే జపమని ధ్యానమని విచారణని శ్రవణమని మన్నమని నిధిధ్యాసనమని గురుసేవని ఇవన్నీ కూడా దేనికేనంటే దానికోసం, ఆ స్థితికి మనం రావటానికి. కనుక ఈ ప్రకారంగా అనుభూతిని పొందాలి. ముందుగా నిరంతరము కూడా మనం బుద్ధితో విచారణ చేయాలి, బుద్ధితో విచారణ చేయాలి. దేహాన్ని చితిని విడగొట్టాల. నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, ప్రాణాలు కాదు, నేను వీటన్నిటికీ వేరుగా వీటికి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఆత్మను చితిని వీటితో ఏమాత్రం కూడా అంటుకోకుండా అంటుకున్నట్టుగా కనిపిస్తూ అంటుకోకుండా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని అనుకొని లోకంలో మనం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దేహేంద్రియాలు బుద్ధులు మనసు బుద్ధి పనిచేస్తూ ఉంటే పనిచేస్తున్నదేమో ఇవి, నేనేమో కేవల ఆత్మని అనేటువంటి భావనతో సాక్షి భావనతో, అంటే దేహం పనిచేసుకుంటా ఉంది, ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటున్నాయి, మనసు దాని ఆలోచనలు చేసుకుంటుంది, బుద్ధి దాని వ్యవహారం అది చేసుకుంటుంది, ప్రాణాలు వాటి పనులు చేసుకుంటున్నాయి, నేను మాత్రం కేవల ఆత్మని అనేటువంటి స్థితిలో నిలవాలి. కాబట్టి ఆలోచనలు చేసేది మనస్సు, నేను కాదు. నిశ్చయాలు చేసేది బుద్ధి, నేను కాదు. మరి ఆకలి దప్పికలు ప్రాణాన్ని నాని నేను కాదు. మరి పనిచేసేది దేహం, నేను కాదు. చూచేది కన్ను, నేను కాదు. వినేది చెవి, నేను కాదు. ఇది మరి నేను వీటన్నిటినీ కేవలంగా చూస్తున్న సాక్షి. కేవలంగా అంటే ఊరికే చూడటం అంతేగాని కన్ను దీన్ని చూస్తుందే అని ఆలోచించకూడదు. చూస్తుంది అంతే, దేన్నను చూడండి, అది మంచి కానీ చెడు కానీ గొప్ప కానీ తక్కువ కానీ నాకేం సంబంధం లేదు, నేను ఊరికనే కేవల సాక్షిని. ఇలా ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా, ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా పనిచేస్తుందన్ని ఉపాధులు, నేను ఏ పని చేయకుండా కేవలంగా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను అని నిరంతరము కూడా భావిస్తూ ఉండాలి. కేవల సాక్షిగా ఉండాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని వాటి వృత్తుల్ని కేవలంగా చూస్తుండాలి. ఇది అట్లా గమనిస్తూ ఉంటే నేను ఆత్మగా ఉండటానికి వీలవుతుంది. సరే బాగానే ఉందండి, కేవల సాక్షి భావన చేస్తే సరిపోతుందా? ఇంత దూరం వచ్చిన తర్వాత అది కూడా చెప్పాలి కాబట్టి అది కూడా చెబుతున్నారు ఇక్కడ. కేవల సాక్షి భావన చేస్తూ ఆ సాక్షి భావన దేనికి ఉపయోగపడుద్దు? మనం ఆత్మలో నిలబడటానికి ఉపయోగపడుతుంది. అదిగో దాన్ని కూడా చెప్తున్నారు 20వ శ్లోకం చూడండి. దేహాదికం జగద సజ్జడ దుఃఖ రూపం,
దేహాదికం జగద సజ్జడ దుఃఖ రూపం,
మయ్యద్వితీయ నిజ బోధ సదాది రూపే,
మయ్యద్వితీయ నిజ బోధ సద్ నిజ బోధ సదాది రూపే,
సందృశ్యతే భ్రమవశాత్ గగనే నిరంశే,
సందృశ్యతే భ్రమవశాద్ గగనే నిరంశే,
గంధర్వపత్తనమివేత్యనుభావయత్వం,
గంధర్వపత్తనమివేత్యనుభావయత్వం,
దేహాదికం జగద సజ్జడ దుఃఖ రూపం,
దేహాదికం జగద సజ్జడ దుఃఖ రూపం,
మయ్యద్వితీయ నిజ బోధ సదాది రూపే,
మయ్యద్వితీయ నిజ బోధ సదాది రూపే,
సందృశ్యతే భ్రమవశాద్ గగనే నిరంశే,
సందృశ్యతే భ్రమవశాద్ గగనే నిరంశే,
గంధర్వ పత్తనమివేత్యనుభావయత్వం
గంధర్వ పత్తనమివేత్యనుభావయత్వం
దేహాదికం జగత్ అసత్. దేహాదికం అంటే దేహము మొదలైన, అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అన్ని దేహాదికం, ఇవన్నీ ఈ జగత్తు. ఈ జగత్తు మొత్తం కూడా అసద్, ఒట్టిదే, లేనివే. చివరికి ఈ భావానికి రావాలి. ఈ జగత్తు కానీ ఈ ఇంద్రియాలు కానీ అన్ని కూడా అసత్తు, అంటే సత్తు కాదు, ఉన్నవి కాదు, లేవు. లేకపోయినా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి, అనిపిస్తూ ఉన్నాయి. జడ దుఃఖ రూపం, జడమైనటువంటివి దుఃఖరూపమైనటువంటివి. ఎందుకనంటే దుఃఖరూపం అని చెప్పారు, ఏమంటే సుఖం కాదా అంటే సుఖం ఎంతైనా మనకు హాయిగా అనుభవిస్తాం, కానీ దుఃఖం మాత్రం కొద్దిగా అయినా సరే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. సుఖమైతేనేమో రా 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 అని పిలుస్తాం, దుఃఖం అయితేనే వద్దు వద్దు తలుపులు బిగించేస్తాం. అందుకని దుఃఖం లేకుండా సుఖాలు ఉంటున్నాయా? ఎవరికైనా? ఎవరికి ఉండవు, ఖచ్చితంగా దుఃఖాలు ఉంటాయి. అందుకని దీన్ని దుఃఖరూపం అన్నారు. కాబట్టి దేహాధికం, జగత్తు, అసత్తు, జడం, దుఃఖరూపం, ఇలాగని అద్వితీయమైనటువంటి ఇవన్నీ జడమని, అద్వితీయం, ద్వితీయం లేనటువంటిది, రెండవది లేనటువంటిది, ఏకమైనటువంటిది, ఒక్కటే ఉన్నటువంటిది, నిజబోధ, తన యొక్క స్వరూపం, సత్తాది రూపే మయి. సత్తాది రూపే అంటే సత్తు చిత్తు ఆనంద రూపం. సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానంద రూపమైనటువంటి మయి నాలో భ్రమవశాత్. మళ్ళీ ఎంత చెబుతుంటే మనం అసలు విషయం మర్చిపోతాం. ఈ దేహాదికం, ఈ జగత్తు అన్ని జడమైనటువంటివి, ఇవన్నీ కూడా నా నిజస్వరూపమైనటువంటి ఆత్మలో భ్రమాత్మకం, భ్రమవశాత్, భ్రమ వల్ల ఎలా కనపడుతున్నాయంట, నిరంశ గగనే, ఏ రకమైనటువంటి భాగాలు లేకుండా నిర్మలమైనటువంటి ఆకాశంలో, ఏ విభజనము లేనటువంటి ఆకాశంలో, గంధర్వ పత్తనం ఇవ, గంధర్వ పట్టణం లాగా సందృశ్యంతే, కనిపిస్తా ఉంది, తమ్ అనుభావయ, ఇలాగా నువ్వు విచారించి. ఇందాకేం చెప్తున్నావు, సాక్షిభావన ఒకటి చాలా అని చెప్తున్నావు. ఆహా, సాక్షిభావన తర్వాత ఏం చేయాలంటే ఇదంతా ఒట్టిదే అన్నా. సాక్షిభావన అప్పుడేమో ఇవన్నీ జడం, ఇప్పుడేమో అసలు ఇవన్నీ నిజంగా లేవు, లేకపోయినా అన్నీ కూడా నాలోనే కనిపిస్తున్నాయి. నాలో అంటే దేహంలో కాదు, నాలో అంటే ఆత్మలో. అసలు నేను అన్నప్పుడల్లా మనకు ఆత్మ గుర్తు రావాల. అసలు ఎవరికైతే నేను 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 అన్నప్పుడల్లా ఆత్మే గుర్తుకొచ్చుద్దో, వాళ్ళు ముప్పాతి గొంతు మోక్షాన్ని అందుకున్నట్టే. ఇక వాళ్ళకి మోక్షం ఎంతో దూరంలో లేదు. కానీ మనం ఏం చేస్తాం, నేను నేను అనగానే మనం లౌకికమైనటువంటి ఈ నేనులోకి వచ్చేస్తాం, అంతే, అక్కడే పడ్డది మనం. కనుక ఏం చేయాలి అని అంటే ఈ మొత్తం కూడా ఒట్టిదే. కనపడుతున్నాయి కదండి, మీరు ఒట్టిదే అంటున్నారు, కనపడుతుంది కదా. ఇప్పుడు గారడీవాడు వచ్చాడు, గారడీ చేస్తున్నాడు, అక్కడ ఏమీ లేదు, లేకపోయినా అన్ని ఉన్నట్టుగా ఉన్నాయి, మరి కనపడుతుందిగా. కనపడినా అది నీ భ్రమయ్య, నీ కళ్ళల్లో ఉన్న తేడా. నీ కళ్ళు కట్టేశాడు కనికట్టు. కనికట్టు అంటే కళ్ళు కట్టేయటం, నీ కన్ను కట్టేశాడు, వాడి ఇష్టం వచ్చినట్టు ఆడించుకుంటాడు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ జగత్తు లేదు, ఈ జీవుళ్ళు లేరు, ఈ చెట్లు చేమలు లేవు, ఈ పర్వతాలు నదులు సముద్రాలు లేవు, అన్ని వట్టిదే. మీరు అనగానే మేము ఒప్పుకుంటామా, సరే ఇంకో మాట చెప్పుకుందాం. రాత్రి మీకు కళ వచ్చింది, ఆ కళ్ళలో మీరున్నారు, మీకు ఒక నలుగురు భార్యలు ఉన్నారు, ఆ నలుగురు భార్యలకి ఒక 25 మందో 26 మందో పిల్లలు ఉన్నారు, సరే వాళ్ళంతా పెద్దవాళ్ళు అవుతున్నారు, సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి చదువులు చెప్పించారు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మరి మొత్తం 20 మంది అమ్మాయిలు ఉన్నారు, మరి 20 మంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయటానికి తంటాలు పడతా ఉన్నారు, పడి 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 మీరు ఎక్కడికి పోయే పరిస్థితి కూడా లేదు, నడుము వంగిపోయింది. ఇంత కష్టం వస్తే నేను మీ కళ్ళలోకి వచ్చి అయ్యా ఇదంతా ఒట్టిదే, మీరు నమ్మబాకండి అని అంటే, ఓవయ్యా బాబు ఇదిగో నా నడువంతా వంగిపోయింది, జుట్టు అంతా నెరిసిపోయింది, కళ్ళు లోపలికి పోయినాయి, పళ్ళు ఊడిపోయినాయి, ఇంత జరుగుతా ఉంటే నువ్వు అంతా ఒట్టిదేనంటే ఎట్టు కుదురుద్దయ్యా, అదిగో నా పిల్లలు, అరుగో నా పిల్లలు అని చెబుతారు. కానీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఎప్పుడు ఒప్పుకుంటారు? మెలకు వచ్చిన తర్వాత ఒప్పుకుంటారు. అప్పుడు ఇక నేను చెప్పక్కర్లా, మీరే నాకు చెబుతారు. అదే ప్రకారంగా అంటే స్వప్నావస్థలో ఏమి జరుగుతున్నదో అదంతా ఒట్టిదే అని అంటే స్వప్నావస్థలో ఒప్పుకోరు, దాన్ని జాగ్రత్త అవస్థలో ఒప్పుకుంటారు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుందో ఇదంతా ఒట్టిదే అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు. మరి ఎప్పుడు ఒప్పుకుంటారు? జ్ఞానావస్థలోకి పోతే ఒప్పుకోరు. కాబట్టి స్వప్నావస్థ ఉన్నంతకాలం స్వప్నం నిజం, జాగ్రత్త అవస్థలో అది అబద్ధం. జాగ్రత్త అవస్థ ఉన్నంతకాలం జాగ్రత్త నిజం, జాగ్రత్తలోంచి జ్ఞానం అనుకుంటే ఇది అబద్ధం. ఇప్పుడు మనం మేలుకోలేదు కాబట్టి అందుకని ఇది నమ్మం. నమ్మకపోయినా సరే మీరు నమ్మాల్సిందే. ఎందుకని? ఇదిగో ఈ ఉదాహరణ చూడండి, స్వప్నానికి జాగ్రత్తకి ఉన్నటువంటి ఉదాహరణ చూడండి. శాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయో చూడండి, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో చూడండి, వేదాంత సారమంతా కూడా శంకరాచార్యుల వారు ఒక అర్ధ శ్లోకంలో చెప్తారని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు. బ్రహ్మ సత్యం, పరమాత్మ ఒక్కటే సత్యం, జగత్ మిథ్య, జగత్ అనేది లేనే లేదు, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుందంటే. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడే దేవుడు, జీవుణ్ణి జీవుణ్ణి అనుకునేవాడు దేవుడే. ఏంటో మన కర్మ, దేవుణ్ణి అయినటువంటి నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుణ్ణని అనుకుంటున్నా, ప్రచారం చేస్తున్నా, నమ్ముతున్నా, అన్నీ ఇదేగా మన కర్మ. నేను పరమాత్మని హాయిగా ఆనందంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, చైతన్యాన్ని, మరి అలాంటి చైతన్యమైనటువంటి నేను ఏదోలేండి, నాదేముందండి, నేను ఇంత నేను ఏదో కూలి పని చేసుకుంటున్నాను, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆ ఏందోలేండి అని అంటున్నామే కానీ నేను పరమాత్మని అనేటువంటి ధైర్యం లేకుండా పోతాను. కాబట్టి ఇదంతా కూడా ఒట్టిదే, ఈ జగత్తంతా ఒట్టిదే అనేటువంటి విషయం కావాలి. అంటే నేను సాక్షిని అనేటువంటి భావన, సాక్షీ భావన చేయండి, సాక్షీ భావనలో బాగా స్థిరత్వాన్ని సంపాదించండి, ఆ తర్వాత జగత్ మిథ్య అనేటువంటి దానికి రావాలి. అదే ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జగత్ మిథ్య అనేటువంటి స్థితికి మనం తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. దేహేంద్రియాలని కేవలం సాక్షిగా నిరంతరం చూస్తూ ఉండమని చెప్పి ఇంతకు ముందు శ్లోకంలో చెప్తున్నాం. దేహేంద్రియాలని కేవలం సాక్షిగా చూడండి, అవి జడమైనటువంటివి, నేను కాదు, నేను చితిని చైతన్యాన్ని అని, కాబట్టి నేను వాటిని కేవలంగా చూచేవాడిని అని సాక్షిగా. మరి అలా చూస్తే సరిపోతుందా? నిధిధ్యాసన పూర్తి అవుతుందా? మనం శ్రవణం మననం చేసిన తర్వాత నిధిధ్యాసం చేయాలి కదా, నిధి మీద ధ్యాస పెట్టాలి కదా. ఆ నిధిధ్యాసనకి దీనికి అంటే చితి మీద ధ్యాస పెట్టాలా, ఆత్మ మీద ధ్యాస పెట్టాలా, చైతన్యం మీద ధ్యాస పెట్టాలా, ఆ చైతన్యం నేను 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 అనేటువంటి ధ్యాస పెట్టాలా, దానికోసమే ముందుగా సాక్షి భావన. అన్ని జరిగిపోతుంటే చూస్తున్నా, చూస్తున్నాను ఎవరిని, ఆత్మని. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి సందర్భాల్లో దేహేంద్రియ మనోబుద్ధులతో తారాత్మ్యం చెందినటువంటి చితిని, ఆత్మను, చైతన్యాన్ని విడగొట్టి వాటిని సాక్షిగా చూస్తూ నేను ఆత్మగా ఉండాల. అయితే సాక్షిని సాక్షిని అనుకుంటామే కానీ సాక్షిగా ఉంటున్నామా? అక్కడే వచ్చింది ఇబ్బంది. అనుకోమంటే అనుకుంటాం. ఏమండి మీరు కాస్త ఒక 50 సార్లు సాక్షిని సాక్షిని అనుకోమంటే సాక్షిని 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 అనుకుంటాం. కానీ ఒక్కసారి ఉండమంటే మర్చిపోతాం. సాక్షిని అనుకోమంటే అనుకుంటాం కానీ సాక్షిగా ఉన్నాం. అనుకోవటం ఉండటం కోసమే, ఉండటం చేతయ్యేదాకా అనుకోవటం చేయాల. ఎంతకాలం చేయాలండి? ఎంతకాలమైనా సరే నువ్వు సాక్షిని అనేటువంటి భావంలోకి వచ్చేదాకా అనుకోవాలి, సాక్షిగా ఉండేదాకా అనుకోవాలి. మరి నేను సాక్షిని అనుకుంటూ నేను సాక్షిని కదా, నేను ఆత్మను కదా. ఇప్పుడు మన వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు, ఏమని, మీరు వినే ఉంటారు కొంతమంది, ఏమండి నేను ఆత్మని అంటున్నారు కదా, పరమాత్మని అంటున్నారు కదా, మనం పరమాత్మ కదా, మరి పరమాత్మ అయితే నాకు ఎందుకండి కష్టాలు వస్తున్నాయి, ఎందుకండి నాకు ఈ బాధలు వస్తున్నాయి పరమాత్మనైతే అని అంట. పాపం వాళ్ళకి పరమాత్మనే అనే మాట ఒక్కటి తెలిసింది, కానీ పరమాత్మగా ఉండరు, జీవుడిగానే ఉంటారు. జీవుడిగా ఉంటేనే కష్టాలు వస్తుంది. కష్టాలు ఎవరికి వస్తున్నాయి? కష్టాలు వచ్చేది ఎవరికి? దేహానికి, జీవుడికి, మనసుకి, బుద్ధికి, వీటికేగా వచ్చేది, జీవుడికేగా కష్టాలు వచ్చేది. ఏమండి నేను ఆత్మనైతే నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఆ మాట అడుగుతాడు ఆత్మ అయితే. ఆ అడిగేవాడు ఆత్మ కనుకైతే నాకు ఎందుకు కష్టాలు వస్తాయని అడుగుతాడా? ఇప్పుడు చెప్తున్నాం కదా కష్టాలు దీనికి, నేను ఆత్మను, ఆత్మను అనేటువంటి భావన కనుక ఉంటే నాకు కష్టాలు వస్తున్నాయని ఎట్టంటాడు? దీనికి కష్టాలు వస్తుంటే నాకు వస్తున్నాయి అనుకుంటున్నాడు, అంటే ఇదే నేను అనుకుంటున్నాడు, అంటే జీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా సాక్షిని అనుకుంటాం కానీ సాక్షిగా మాత్రం ఉండలేము. మరి ఏం చేయాలి? అందుకని నిరంతరం మనం ఇంకొక విచారణ చేయాలి. అదే ఇందాక చెప్పింది, దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. మనం ఆకాశం వైపు చూస్తామంటే ఒక్కొక్కసారి అలా 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 మేఘాలు గమ్మత్తు గమ్మత్తుగా అట్లా కలుస్తుంటాయి, విడిపోతా ఉంటాయి, గీతలు గీతలుగా వస్తుంటాయి, మరి కొండలు కొండలుగా పర్వతాలుగా అట్లా వస్తుంటాయి. దాన్నే గంధర్వ పట్టణం అని ఇక్కడ చెప్పారు. గంధర్వ పట్టణం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆకాశంలో గంధర్వ పట్టణం కనపడినట్టుగా, ఆకాశంలో గంధర్వ పట్టణం కనపడినట్టుగా గంధర్వ పట్టణం నిజమా? జాగ్రత్తగా ఆలోచించండి. ఉదాహరణ చెప్పారంటే అసలు ఆ మహాత్ములే మనకు ఉదాహరణ చెబుతున్నారు, మనం చెబుతున్నది కాదు. ఎంత బ్రహ్మాండమైన ఉదాహరణ అయి ఉంటుందో. ఆకాశంలో గంధర్వ పట్టణం కనపడుతుంది. ఆకాశంలో నిజంగా గంధర్వ పట్టణం ఉందా? లేదు. లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. అలాగనే ఇక్కడ కూడా ఈ జగత్తు లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఈ దేహాదులు లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. కనుక అందుకని చెప్పారు ఆకాశంలో గంధర్వ పట్టణం లాగా నాలో, చైతన్యంలో, చితిలో, ఆత్మలో ఇవన్నీ కూడా ఉన్నట్టుగా నాకు భ్రమ కలుగుతూ ఉన్నది. ఈ విచారణ చేయాలి. కాబట్టి సాక్షి భావన, ఈ విచారణ, సాక్షి భావన చేసిన తర్వాత ఈ విచారణ, లేదా రెండు కలిపి చేయొచ్చు. సాక్షి భావన అది ఎప్పుడు చేసేది, దాన్ని సపోర్ట్ చేయటానికే ఇది. నిజంగా ఏమీ లేదు, అన్ని నాలో కల్పితం, ఏమీ లేదు, అంత నాలో కల్పి. ఏ భాగాలు లేనటువంటి ఆకాశంలో గంధర్వ పట్టణం ఉన్నట్టుగా నిజంగా అక్కడ ఏమైనా ఉందా? పట్టణాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఏమైనా ఉన్నారా? ఏమీ లేదు. అలాగనే ఈ జగత్తు కూడా అంతే, నిజంగా ఏమీ లేదు కానీ అన్ని ఉన్నట్టు కనిపిస్తుంది. గారడివాడు చూపించినట్టు భగవంతుడు కూడా గారడివాడిలాగా చూపిస్తున్నాడు. ఇదంతా కూడా నాలో కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి ఈ ప్రకారంగా నిజంగా లేనటువంటిదే మనకు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, మనం చూస్తున్నంత కాలం కనిపిస్తూ ఉంది, అంటే అది మిథ్య. మిథ్య అంటే నిజంగా లేకపోయినా కనిపిస్తూ ఉండేది. కనుక జగత్తు కానీ, ఈ జడమైనటువంటి దేహాలు కానీ అన్ని దుఃఖరూపం, కాబట్టి ఇవి సత్యమని నమ్మటానికి లేదు. అందుకని వీటిని సాక్షిగా చూస్తూ చూస్తూ ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లో మనం సాక్షిగా మార్చాలి. ఎందుకనంటే ఇదంతా భ్రమని అనుకోము, ఇదంతా నిజమని అనుకుంటున్నాం. ఈ జగత్తు నిజం అనుకోవటం బట్టి కాదు మనం ఇక్కడ డబ్బు కోసము, సంపదల కోసము, ఇళ్ళు వాకిళ్ళ కోసము, భార్యాబిడ్డల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఓ శ్రమ చేసి నేను ఇంత చేశాను, అంత చేశాను, అంత చేశాను, ఇంత చేశాను, గుండెలు బాదుకుంటుందంతా దానికోసమేగా. ఇదంతా నిజమని కానీ ఇక్కడ నిజంగా ఏమీ లేదు. ఈ దేహం వచ్చింది ఏదో ఒకటి చేయాలి, దేహం దాని పనులు చేస్తుంటుంది, ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటుంటాయి, అన్ని వాటి పనులు చేసుకుంటాయి. ఎందుకంటే బుద్ధిలో కోరికలు ఉన్నాయి, మనసులో ఆలోచనలు వస్తాయి, దేహం ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి, మనసు ఏమో అనుభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగానే జరిగిపోతూ ఉంటాయి, అంతేగాని ఇక్కడ నిజమేమి లేదు అని, ఈ జగత్తు నాలో కల్పించబడినది అని నిరంతరం భావించాలి. ఈ జగత్తు, ఈ దేహాలు, ఈ మొత్తం కూడా నాలో కేవలం కల్పించబడినటువంటివి అనేటువంటి విచారణ చేయాలి. ఈ ప్రకారంగా ఎంతకాలం విచారణ చేయాలి? ఎందుకంటే మన వాళ్ళు పళ్ళె ముందు కూర్చొని తినండి అంటే నేను ఎంత తినాలి అని అడగరు, బాగా కడుపు నిండా తిందామని అనుకుంటున్నాను. సరే డబ్బు సంపాదించండి అని అంటే ఏమండి నేను ఎంత సంపాదిస్తే సరిపోద్ది, ఎందుకంటే నువ్వు చెప్తే నేను అంతవరకు సంపాదించి మేల్కొండుకుంటా అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. ఇంకా 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 ఎంత సంపాదించాలని అడగడు. కానీ జపం చేయండి, ఎన్ని మాలలు చేయాలండి, పది చేయండి. అమ్మో పదే నాకు వెళ్ళగదండి, రెండు చేస్తా. రెండు కాదులే, ఒక ఐదన్నా చేయ్యా. ఎట్లా కట్టి సరేలేండి, మీరు చెప్పారు కాబట్టి చేస్తా. నీటి దగ్గరికి వస్తే లిమిట్. ధ్యానం చేయండి. ఏమన్నా ఎంతసేపు చేయాలండి ధ్యానం? ఒక గంట చేయి. అమ్మో నాకు కష్టం అండి, అంతసేపు నేను అసలు కూర్చోలేను, నా నడుములు అసలు నిలవు. సరే అరగంట చేయి. అమ్మో సరే ఒక పావు గంట చేయి. కాదు రెండు ఒక ఐదు నిమిషాలు చేస్తా అనండి. అదే ప్రకారం ఇక్కడ కూడా ఎంతసేపు చేయాలి. రమణ మహర్షిని అడిగారంటారు, ఏమంటే ధ్యానం నేను ఎంతసేపు చేయాలంటే ధ్యానం చేస్తున్నానన్న విషయం మర్చిపోయేదాకా చేయమను. ఒకటే గుర్తు, నేను ధ్యానం చేస్తున్నాను అన్న విషయం మర్చిపోయేదాకా చేయి, చాలు. దక్కర్లేదు, ఆయన మర్చిపోయేది లేదు, ఆయనకి రాకలేదు. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఇక్కడికి వస్తేనే ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం. కాబట్టి ఎంతకాలం నేను ఆత్మను, నేను చిత్తుని, నేను చైతన్యాన్ని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు అని ఎంతకాలం విచారణ చేయాలా? ఎంతకాలం అంటే నువ్వు అది అయిందాక, నీ రూపంలో నిలబడిదాకా, నువ్వు ఆత్మగా ఉన్నదాకా. నేను ఆత్మనని ఎంతకాలం అనుకోవాలండి? నువ్వు ఆత్మ అయ్యేదాకా. ఆత్మను అయ్యే ఉన్నానండి, అయ్యుంటాం కాదండి. ఎప్పుడు అయ్యున్నావేమో చూసుకో నువ్వే. రోజంతా ఆత్మగానే ఉంటే ఆయనట్టే. కనుక నువ్వు ఆత్మస్థితి పొందేదాకా చేయాలి. కనుక ముందు మళ్ళీ సమ్మరీ చెప్తున్నాను ఒకసారి, ఈ శ్లోకాలన్నిటి సమ్మరీ. జడ చైతన్యాలను విడగొట్టాలి, నంబర్ వన్. జడ చైతన్యాలను విడగొట్టాలి. నేను జడాన్నా చైతన్యాన్నా తెలుసుకోవాలి. నేను చైతన్యాన్ని అని తెలుసుకొని జడమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్ని కేవల సాక్షిగా చూడాలి. ఆ తర్వాత వాటన్నిటినీ మిథ్యగా చూడాలి. నాలుగు పాయింట్లు. ఒకటి, జడ చైతన్యాలను విడగొట్టండి. దేహేంద్రియాలు జడం, నేను చైతన్యం. కాబట్టి నేను చైతన్యాన్ని అని ఆ జడాన్ని సాక్షిగా చూస్తుండండి. ఆ తర్వాత అది కూడా ఒట్టిదే, ఆ జడం కూడా ఏమి లేదు, నిజం కాదు, అదంతా కూడా నాలో కల్పించబడ్డది. నాలో అనగానే నువ్వంతటా ఉండాలి. నాలో అనగానే ఈ మూడు మూడు దేహంలో ఉండకూడదు, అంతటా ఉండాలి. అదిగో ఆ ప్రకారంగా ఈ నాలుగు సాధనలు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి మోక్షానికి ఇది దారి. అందుకని ఇందాక ఒక మాట చెప్పాను, ఈ గ్రంథం సారం, సకల వేదాంత సారం అంతా ఇదే. ఇంతవరకు జడ ప్రకృతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాం. ఇక మన స్వరూపమైనటువంటి చితిని గుర్తించడానికి కూడా మనకి ఉపాయాన్ని చెప్పబోతున్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. అదేమిటో 21లో తెలుసుకుందాం.